विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोहगलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिकाः భువి భావుకాః చెప్పండి అందరూ కూడా ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః రేపు 30వ తారీఖు అనగా ఆదివారం అనుకుంటున్నాం అంతే కదా ఆదివారం నుంచి శ్రీమద్ భాగవతాన్ని 7 రోజుల పాటు దీక్ష కంకణ ధారణతో ఒక పక్కన పారాయణం మరో పక్కన శ్రవణం ఈ రెండూ జరగబోతున్నాయి. పారాయణం అంటే విడిచిపెట్టకుండా వేదవ్యాసుల వారు రాసిన 18,000 శ్లోకాలు కూడా దోషము లేకుండా శ్రద్ధతో చదువుట. వేదవ్యాస మహర్షి శ్రీమద్భాగవతాన్ని 12 స్కంధములుగా 18,000 శ్లోకములతో రచించాడు. ఈ 18,000 శ్లోకాలు ఇక్కడ 4 పెద్దలు వరుసగా కూర్చొని పారాయణ చేస్తారు. పారాయణము అనగా ఏంటనమాట, మహాత్ములు రాసిన గ్రంథమును చదువుట. ఆ లెక్కన మేమందరం కూడా రైల్లో కూడా చదువుతున్నాం కదా అండి, అది కూడా పారాయణం అవుతుందా అంటే రైల్లో కూర్చుని ఎక్కడైనా కూర్చుని చదివితే అది కేవలం పఠనం అవుతుంది. పఠనమునకు పారాయణమునకు తేడా ఉంది. పారాయణం అంటే ప్రత్యక్షరము శ్రద్ధతో చదవాలి. చదివేటప్పుడు చదివేవాడి దృష్టి ఎటు మరలకూడదు. అందులో ఉన్న శ్లోకములు రవ్వంత కూడా దోషం లేకుండా చదవాలి. అంటే చదివే శ్లోకాల్లో తప్పు లేకుండా చూసుకోవాలి, చదువుతున్నప్పుడు దృష్టి మరల్చకూడదు, మధ్య మధ్యలో ఫోనులు లాంటివి మాట్లాడకూడదు ఏది చదివేవాళ్ళు, క్రమ పద్ధతిలో చదవాలి. అంటే ముందు 10వ శ్లోకం చదివి తర్వాత 1వ శ్లోకం చదివితే దాని పారాయణం అనరు కనుక 1వ శ్లోకం నుంచి వరుసగా క్రమంగా 10వ శ్లోకం వరకు చదవాలి. చదివేటప్పుడు అత్యంత శ్రద్ధతో భక్తితో చదవాలి. పారాయణము అనే శబ్దం వెనకాతలు చాలా నియమాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఇళ్లలో పుస్తకాలని పఠనమే చేస్తారు, అంటే చదువుతారు. చదవడానికి నియమాలు ఉండవు. నవళ్ళు చదవడంలా, కథలు చదవడం లేదు, వాటికి నియమాలు ఏముంటాయి. కానీ పారాయణమునకు అలాగదే. చేత్తో మంచినీళ్ళ గ్లాసు పట్టుకున్నాక ఆ గ్రాసి ఎత్తి పట్టుకు తాగితే చెయ్యి ఎంగిలవుతుందిట. గుర్తుపెట్టుకోండి, ఓ చేత్తో వాటర్ బాటిల్ తీసుకున్నారు, ఆ వాటర్ బాటిల్ గడగడా తాగారు, ఆ చేత్తోటే ఆ బాటిల్ గుచ్చుకుని కింద పెట్టారు. ఇప్పుడు ఆ చేత్తో ఆ పుస్తకాన్ని గుచ్చుకుని చదివితే అంత పాపం మరొకట్లేదు. చెయ్యి వెంటనే కడగాలి. అందుకే పూర్వం అనుక్షణం చెయ్యి కడుక్కోవడానికి పక్కన ఓ పంచపాత్ర, అందులో నీళ్లు, ఉద్ధరణి, ఓ తడితువాలు కూడా పెట్టుకునేవారు. ఏ టీయో తాగే తాగవలసి వచ్చింది, చేతులు కడుక్కుని తుడుచుకుని మళ్ళీ మూతి కూడా తుడుచుకుని చదవాలి. అంటే ఎంగిలి నోటితో చదవకూడదు, అనవసర ప్రసంగం చేస్తూ చదవకూడదు, దోషములతో చదవకూడదు, పక్కవాడితో మధ్య మధ్యలో కబుర్లాడుతూ హాస్యములాడుతూ చదవకూడదు. ఇలా నియమములు పాటిస్తూ చదివితే దానికి మాత్రమే పారాయణం అని పేరు. అందుకే పారాయణము చేస్తే ఫలితం ఉన్నారు, కానీ కేవలం పఠనం వల్ల, పఠనం వల్ల వచ్చే ఫలితం అది వేరు, పక్కన పెడదాం. ఈ 7 రోజులు భాగవతాన్ని సంపూర్ణ దీక్షతో శ్రద్ధతో వీళ్ళంతా అలాగా చదువుతారు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నారా లేదా, ఎంగిలి నోటితో మాట్లాడుతున్నారా లేదా. అక్కడ ఉన్నప్పుడు ఆ పని చేయరువాళ్ళు. ఒకవేళ ఫోన్ మాట్లాడాల్సి వస్తే బయటికి వెళ్ళే మాట్లాడతారు తప్ప అక్కడ పొరపాట్లు కూడా ఆ సీట్లో ఉన్నప్పుడు చేయరు. ఇప్పుడు ఇలా 18,000 శ్లోకాలు 7 రోజుల్లో పారాయణము చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ వారి వారి కోరికలను అనుసరించి ధార పోసే విధానం ఒకటి ఉన్నది. ఉదాహరణకి ఎవరైనా శరీరం విడిచిపెడితే వారి పేరు మీదుగా 1 సంవత్సరంలోపు వారి గోత్రం పేరు చెప్పి పారాయణము చేసి ఆఖరణ కాసి నీళ్లు, ఈ పుణ్యాత్ములు శ్రీకైవల్యం పొందుటకు ధార పోస్తున్నాము అని మనం ధార పోస్తే, అటువంటి వాళ్ళు అంటే శరీరం విడిచిపెట్టిన వాళ్ళు శ్రీకైవల్యం పొందుతారు. అది 7 రోజులలోపు అయితే ఎక్కువ ఫలితం వస్తుందిట. 7 రోజులు దాటిపోయింది అనుకోండి, దానివల్ల ఏమిటి అంటే 1 సంవత్సరం దాటిన తర్వాత మనం చేసిన పాపపుణ్యములను బట్టి నరకము, స్వర్గము, ఇంకా ఉత్తమ గతులు వస్తాయి. ఇందులో ఎవరు ఏ గతికి వెళ్ళారో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళందరం పైకి కనపడేటప్పుడు అందరూ మంచివాళ్ళలాగే ఉంటారు, అందరూ కాసి బొట్టు పెడుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, బయటికి వెళ్ళాక ఎవడే పని చేస్తున్నాడో తెలియదు. కాబట్టి పై పై వాటిని చూసి నమ్మడానికి వీలు లేదు. మనస్సు అన్నిటికీ మూల కారణం. అందువల్ల ఏమిటంటే సాధారణంగా 1 సంవత్సరం లోపు అయితే ఇక వాళ్ళకి 1 సంవత్సర ప్రయాణం తర్వాత వేరే దుర్గతులు ఉండవు. ఎందుకంటే మానవుడు జీవితం విడిచిపెట్టాక నరకం వెళ్ళడానికి లేక స్వర్గం వెళ్ళడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. మనకి ఇక్కడ 1 నెల గడిస్తే పైన ప్రయాణం చేసే ఆత్మకి 1 రోజు, ఇక్కడ 1 మాసం అయితే అక్కడ 1 రోజు. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, భూలోకంలో మాసికము అని పేరుతోటి 1 కార్యక్రమం పెడుతున్నాం. అప్పుడు ఏమిటనమాట, ఇక్కడ మాసికం అనే పేరుతో పిండం పెట్టగానే ఆ పైన ప్రయాణం చేస్తున్న వాడికి అది ఈ నెలంతా 1 రోజు కదా, వాడు చచ్చిపోయిన రోజు నుంచి మళ్ళీ చచ్చిపోయే రోజు ఓ మాసికం, ఈ మాసికం అంతా వాడు నడుస్తూ ఉంటాడు పైన. పాపం యమకింకర్లు మెడకి తాడు వేసి గొర్ర గొర్ర ఈడ్చుకుపోతూ ఉంటే నానాయాత్ర పడుతూ నడుస్తాడు. ఆ నడిచేవాడికి యమకింకర్లు తిండి పెట్టరు. దక్షిణ ఎక్స్ప్రెస్లో ఆర్గనైజేషన్ ఏమన్నా కాస్త 1 గంట అటు ఇటు అయినా సరే పట్టుకొచ్చి భోజనాలు టిఫిన్లు అందించడానికి అక్కడ ఎన్నో ఆర్గనైజేషన్, యమకింకర్లు కుళ్ళ పొడిచి కర్రలతో డొక్కల్లో పొడిచి తీసుకుపోతారు. పాపం ఈ జీవుడు ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు భూలోకంలో మాసికం పెట్టారనుకోండి, పాపం ఆ జీవికి 1 రోజు భోజనం లభిస్తుంది. అప్పుడు వాడు ఎంత ఆనందపడిపోతాడు, భూలోకంలో ఎంత పుణ్యాత్ములు ఉన్నారు, మా కోసం ఎంత పిండం పెట్టారు, ఆహారం లేకపోవడం అనే గండం నుంచి బయటపడ్డాం అని తమ పిల్లల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వచనం పిల్లలకి కుటుంబానికి అభివృద్ధి అవుతుంది. పిండం పెట్టకపోతే వాళ్ళు ఏడుస్తారు కదా, ఆ ఉసిరు వల్లే చాలామందికి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోవడానికి మూల కారణం పితృదేవతల యొక్క కటాక్షము కూడా లేకపోవట, అది కూడా ఒక కారణం, అదొకటే కారణం కాదు. కాబట్టి తప్పనిసరిగా పిండ ప్రదానాదులు చెయ్యాలి, ఏదో ఒక విధానంతో చెయ్యాలి. ఏమీ లేకపోతే కనీసం మట్టితో అయినా పిండ ప్రదానం చేయమంది గరుడ పురాణం. ఇంత మట్టి ముద్ద నదీ తీరానికి వెళ్ళి పిండి చేసి ముద్ద చేసి ఈ ముద్దని మా తాతకి లేకపోతే బామ్మకో లేకపోతే నాన్నగారికో అమ్మకో వేసేస్తున్నాం అన్నారట. సరే మొత్తం మీద ఏమైతేనే నరకానికి వెళ్ళేవాడైతే ఈ పిండం వల్ల ఆనందం పొందుతాడు. మరి పుణ్యాత్ముడు అనుకుందాం, వాడు స్వర్గానికి పోతున్నాడు, స్వర్గానికి పోయేవాడికి కూడా ఆకలేస్తుంది. నరకానికైనా స్వర్గానికైనా ఎక్కడికైనా ఆకలి ఆకలేసమా? ఒక్కపూట మొదటి రోజే కాస్త నాలుగింటి దాకా భోజనం లభించకపోతే జీవులు మధ్యాహ్నం పూట ఎంతకెంత గెలగల్లాడారో. ఒక ఆయనకి తలనొప్పి, ఒక ఆయనకి మలనొప్పి, ఒక ఆయనకి గ్యాస్ ట్రబుల్, ఇంకొక ఆయనకి ఇంకో ట్రబుల్ వచ్చేసి ఒక్క పూటకే. అటువంటిది అక్కడ సంవత్సర కాలం అంటే మన కాలమానం ప్రకారంగా సంవత్సరం అయితే అక్కడ వాళ్ళకి 12 రోజులు అని చెప్పా కదా. ఈ 12 రోజుల ప్రయాణంలో స్వర్గానికి వెళ్ళేటప్పుడు కూడా ఆకలి వస్తుంది. స్వర్గానికి వెళ్ళేటటువంటి వాడికి మార్గంలో మాత్రం గండం ఉండదు. నరకమునకు స్వర్గమునకు తేడా ఏంటంటే నరకంలో వెళ్ళేవాడికి రోడ్డు అంతా భయంకరంగా ఉంటుంది. ఏసీ కార్లు ఉండవు, నాన్ ఏసీ కార్లు వాడు నానేసి చావగొడతారు. అదే పుణ్యాత్ముడైతే ఆకలి దప్పిక ఉంటాయి కానీ ప్రయాణ మార్గం సుఖంగా ఉంటుందన్నమాట. అది మంచి ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో కూపేలో బెర్త్లో లోయర్ బెర్త్లో వేళకు అన్నీ వస్తూ ఉండగా మంచిరీళ్ళు లాంటివి ప్రయాణం చేయడం లాంటివి. ఒక్క భోజనం మాత్రం మళ్ళీ మనం మాసికం పెడితేనే వాళ్ళకి లభిస్తుంది, లేకపోతే భోజనం లభించదు. కాబట్టి వాడు కూడా అనుకుంటాట హాయిగా చల్లగా ఉంది ప్రయాణం, అన్ని వసతులు ఉన్నాయి కానీ తిండి లేదు అని బాధపడతాడు. అప్పుడు మీరు మాసికం పెడితే అవుతుందన్నమాట, ఈ స్వర్గ మార్గానికి వెళ్ళేవాడు కూడా ఆకలి తీరుతుంది, వాడు దీవిస్తాడు, మళ్ళీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక వైకుంఠాది మార్గానికి వెళ్ళడం అంత తేలికేం కాదు. కలియుగంలో మానవులు తెల్లవారు లేస్తే రకరకాలైనటువంటి వేషాలు వేసే మానవులకు అంత తేలికగా కైలాసం వైకుంఠం అంత తేలికగా రావు. ఎక్కడో మీలాంటి పుణ్యాత్ములు ఉంటారు కదా, మా గురువు గారు ఎక్కడున్నారని వెతుక్కుని నానా యాత్ర పడిపోయి S1లో కూడా ప్రయాణం చేసి అంత సాహసం చేసి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఇక్కడికి వచ్చి సుఖస్థలం వంటి దివ్యస్థలాలలో భాగవతం వింటే మాత్రం చాలా వరకు వైకుంఠం వచ్చే అవకాశం ఉంది. వైకుంఠం లోకానికి వెడితే మాత్రం ఈ నడక ఉండదు. ఇలా సంవత్సర కాలం నడక, స్వర్గానికి నరకానికి వెళ్ళే మార్గంలో నడకలు గందరగోళాలు ఉండవు. వాళ్ళు ఒక దివ్య విమానం ఎక్కుతారు. ఆ విమానానికి రెక్కలు ఉంటాయి, గరుడునికి రెక్కలు ఉన్నట్టుగా గరుత్మంతుని ఆకారంలో ఉన్న విమానం ఎక్కి హాయిగా వెళ్ళిపోతాడనమాట. వాళ్ళకి కర్మకాండలు అక్కర్లేదు, ఏమక్కర్లా. కానీ వాళ్ళకి కూడా మనం భాగవతం చేసేమిటి, ఆ వైకుంఠానికి వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కి రాకుండా శాశ్వతంగా ఉంటాడు. వైకుంఠం కూడా శాశ్వతం అనుకోకండి, కైవల్యము శ్రీ కైవల్యము అని రెండున్నాయి. జయుడు విజయుడు లాంటి వాళ్ళు వైకుంఠంలో నిత్యం శ్రీమన్నారాయణునికి కాపలా కాసి కూడా సనక సనందనాథుల శాపానికి గురయ్యారా, మళ్ళీ భూలోకంలో హిరణ్యాక్షరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్త్రులుగా అవతరించారు. అంటే విష్ణువుకి కాపలా కాసే వాళ్ళకు కూడా దిక్కు లేదు, తేడా వస్తే వాళ్ళు భూమి మీద పడ్డారు. మనం అలా భూమి మీద పడకుండా ఉండాలంటే, అక్కడే శాశ్వతంగా ఉండాలంటే ఆ రకమైన శాశ్వత ముక్తికి శ్రీ కైవల్యం. కైవల్యం అంటే వైకుంఠమునకు వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. శ్రీ కైవల్యంలోకి వెనక్కి రాం. ఆ శ్రీ కైవల్యం రావడానికి భాగవతాన్ని ఇలా పారాయణము చేయించి తమ పెద్దలు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళకి ధారపోసేవారు. సంవత్సరం లోపు అయితే పర్వాలేదు, కానీ సంవత్సరం దాటిపోతే ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కడికి వెడతారో మనకు తెలియదు. కొందరైతే వెంటనే పుట్టచ్చు కూడా, లేదా ప్రేతాత్మలై తిరగచ్చు. అటువంటి వాళ్ళకి ధారపోస్తే వాళ్ళున్న దుస్థితి నుంచి బయటపడి ఉత్తమ జన్మెత్తుతారు. ఉత్తమ జన్మెత్తితే ఆ తర్వాత ఎప్పుడైనా బాగుపడతారు. కాబట్టి వాళ్ళ దుస్థితి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా మనం తప్పక పారాయణ చెయ్యాలి. వాళ్ళకి ధారపోయడం ఒక ఎత్తు అయితే మీకు మీరు కూడా ధారపోసుకునే ఒక విధానం ఉంది. పెద్దవాళ్ళు వాళ్ళ గొడవ ఏదో అయ్యింది అక్కడికి, ఇప్పుడు మనకి రేపు పొద్దున్న ఎవరైనా ఆత్మోద్ధరణ కోసం మంచి కార్యక్రమములు చేసేవారు ఉన్నారా లేరా. ఇవాళ పిల్లలు పిండ ప్రదానం చేస్తారనే నమ్మకం పూర్తిగా ఉన్నవాళ్ళు తక్కువైపోయారు. ఒకవేళ పిల్లలున్న ఆ సమయానికి వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఇళ్లలో ఉండనివ్వట్లేదుగా. మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి, ఇక్కడ మన దేశంలో ఉండకూడదు, లేదా లండన్ వెళ్ళిపోవాలి. ఇలా పిల్లల్ని మనమే తెరివేస్తున్నాం కాబట్టి ఏదో కంఫర్ట్ అనే పేరుతో రేపు పొద్దున వీడు వెళ్ళిపోయే సమయానికి వాడు అక్కడి నుంచి కంఫర్ట్ చూసుకుని రాలేడు, వీడు వచ్చేలోపు ఆ కంఫర్ట్ చూసుకొచ్చేలోపు వీడు కంపు వచ్చి చచ్చిపోతాడు. ఎలాగో కుళ్ళిపోతుంది శరీరం. కాబట్టి ఆ అబ్బాయి ఎక్కడ వస్తాడండి, తగలట్టండి అంటున్నారు. ఏవో కార్యక్రమాలు మొత్తం మీద మానవ జీవితం పూర్వంలాగా ఇవాళ లేదు. తర్వాత ఈ కార్యక్రమమే ముక్కు మూసుకు చేసి వాడు లీవ్ ఇవ్వడం లేదని వెళ్ళిపోతాడు. అప్పుడు వీడికి భాగవత సప్తాహం ఎవడు చేస్తాడు. అందుకని వ్యాసుడు, ఒరే నాయన నీవు బ్రతికుండగానే నీ పేరు మీదుగా నువ్వు పారాయణము చేయించుకుని నీకు నువ్వే ధారపోసుకో, దానివల్ల నువ్వు చచ్చినా నరకానికి పోవన్నాడే. అంత ధైర్యంగా చెప్పాడే. భాగవతము జీవితములో తన పేరు మీదుగా పారాయణము చేయించుకున్నవాడు నరకమును పొందడు. నతేషాం దుర్గతి క్వచిత్, అనగా వారికి మాట వరసకి కూడా దుర్గతి లేదు, నరకము రాదు. ఎంత మాట నాడు తేషాం, ఏది ఈ భాగవతం పారాయణము చేయించుకున్న వారికి దుర్గతి, నరకము వంటి దౌర్భాగ్యపు గతులు క్వచిత్ ఎక్కడున్నాయి? అసలు మాట వరసకు కూడా ఉండదు. నతేషాం దుర్గతి క్వచిత్, ఈ శ్లోకమే పదే పదే గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడున్నటువంటి మనందరం మన కోసం కూడా పారాయణం చేయించుకుంటున్నాం. అంటే శరీరం విడిచిపెట్టిన మహాత్ముల కోసం, వాళ్ల ఉద్ధరణ కోసము, మన ఉద్ధరణ కోసము పారాయణము చేయించుకుంటున్నాం. అటు వారికి ఇటు మనకి ధర పోసుకుంటాం. ఎంత పారాయణము చేసినా కథని శ్రవణము చెయ్యకపోతే సంపూర్ణ ఫలితం ఉండదట. అందుకని ఈ 7 రోజులు ఓ పక్కన నేను ప్రవచనం చేస్తూ ఉంటే మీరు శ్రవణం చేస్తారు. ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి గానం, మీ దగ్గర నుంచి శ్రవణం, రెండూ ఉంటాయి. ఇది సుఖస్థలం. ఇక్కడ భాగవతం వాళ్ళు పారాయణ చేస్తుంటే 7 రోజులు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం నుంచి వరుసగా లీలలన్నీ నేను చెప్పుకెళ్ళిపోతాను. శ్రీకృష్ణ లీలలు మాత్రమే ఇక్కడ నేను చెబుతాను. ఇక్కడ కృష్ణలీలలు వినడం మహాయోగం గనక. ఒకనొకప్పుడు నారద మహర్షి తీర్థయాత్రలు చేయడానికి భూలోకానికి వచ్చాడు. తీర్థయాత్రలు చేయకపోతే ఎంత గొప్పవాడు తరించడు. అందుకే ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా ఓర్చుకుని తీర్థయాత్రలు చేయాలి. మా ఇంట్లో అయితే సకల సుఖాలు ఉంటాయండి, చిటికి వేస్తే 10 మంది పనులు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు, ఏసీ రూములు ఉంటాయి, అయినా ఇక్కడికి వచ్చి చెమట్లు పట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ నానాయాతన పడ్డం ఎందుకండి, హాయిగా ఇంట్లో కూర్చుంటే సుఖం కదా అని ఎవరైనా అనుకుంటే వారి వెర్రివాడా, ఇంట్లో కూర్చున్న సుఖం తాత్కాలికంరా, రేపు పొద్దున ఏదో ఎంతకంటే దరిద్రపు జన్మ ఎత్తుతావు, చచ్చాక అప్పుడు నీకు ఏ గతి వస్తుందో తెలియదు. ఇప్పుడు అదృష్టవశాత్తు మానవ జన్మ వచ్చింది, కానీ తర్వాత వచ్చే జన్మ మానవ జన్మ రావాలనే ఉంది. వీధిలో పిల్లయి పుట్టచ్చు, గోడ మీద బల్లయ్యి పుట్టచ్చు, మంచంలో నల్లయి పుట్టచ్చు, లేదా ముసలి తల్లయి పుట్టచ్చు. ఈ జీవితం అతి కష్టం మీద వస్తుంది మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ జీవులందరిలోకి మానవ జన్మ రావడం చాలా కష్టం. తక్కిన జన్మల్లో కంటే ఈ జన్మల్లో కొంచెం ఆలోచించే శక్తి ఉంది మనకి. ఏది మంచో ఏది చెడ్డో మనకి బుర్రకి భగవంతుడు చెబుతాడు. ఇటువంటి జన్మలో మాత్రమే ఇలాంటి పురాణములు వినగలం. పాపం బయట ఉన్న కోతులు ఏమంటాయి, ఒక కోతి పడుకుంటే ఇంకో కోతి దాని వీపు మీద కూర్చుని పేలు పీక్కుని ఆ పేలు నోట్లో వేసి అని నవ్వులుతూ ఉంటుంది, లేదా మీ చేతిలో ఉన్న తంతికో గొంతుకి దాకా వేసుకుపోతుంది. పాప గంగానదిలో చేపలు ఉన్నాయి, రోజు గంగలో ఉంటాయి, కానీ అది గంగానదిని వాడికి తెలియదు. ఈలోపు ఎవడో చేప మీద వలేస్తాడు, పట్టుకుపోతాడు, తినేస్తాడు. మనం దేన్ని బతకనివ్వం, కా చేపని బతకనివ్వం, కుక్కరు ఒక్కని కూసే కోడిని బతకనివ్వం, మెమ్మెమ్మే అని తన ఆకులు తింటూ బతికే మేకని బతకనివ్వం, గొర్రెని బతకనివ్వం, బర్రెని బతకనివ్వం. ఇలా ఏ జన్మెత్తుతున్నామో మనకు తెలియటం లేదు కదా కర్మయోగం వల్ల. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, నేను అన్ని జన్మల్లోనూ ఏ జన్మకు ఆ జన్మే ఒక కష్టము ఉంది, ఒక సుఖము ఉంది, నష్టము ఉంది, ఆనందము ఉంది. మానవ జన్మలో ఉన్నంతలో విచక్షణ ఉన్నది. మన జీవితం ఎందుకో దీన్ని సార్థకం చేసుకోవడం ఎలాగో తెలుసుకునే శక్తి ఒక్క మానవ జన్మలో ఉంది. ఈ జన్మని ఈ జన్మలోనే ఉత్తమ జన్మగా తీర్చిదిద్దుకోకపోతే ఇక మళ్ళీ ఇలాంటి జన్మ రాదు. అందుకనే కష్టాలన్నింటినీ సహించి సుఖాలని త్యజించి తీర్థయాత్రలు చేయాలని శాస్త్రం. ఇవాళ ఏదో ఇలా మారిపోయాయి కానీ ఈ బిల్డింగులు ఉన్నాయా, పరీక్షిత్ గారు సుకుడు కూర్చోబెట్టి పురాణం చెబుతూ ఉంటే కింద కూర్చుని విన్నాడు. ఇప్పుడు గంగలో మధ్యలో కూర్చుని విన్నట్టయన, గంగా లోపలకు బోయి అన్నాడు. అంతేగాని ఒడ్డు మీద కూర్చుని విన్నాడని చెప్పాల భాగవతం. తులసీ సంయుత దైత్య జిత్పద రజస్తోమంబు కంటిన్ మహోజ్వలమై. మహానుభావుడు శ్రీ మహావిష్ణువుకి తులసీమాలలంటే బాగా ఇష్టం. నిరంతరం తులసిమాలలు మెడలో వేసుకు తిరిగే పరమాత్ముడైన శ్రీకృష్ణుని కాళ్ల నుంచి, ఆయన ధూళి నుంచి అంటే ఆయన పాదాల నుంచి ఒక గొప్ప నది పుట్టింది. ఆయన పాదాల నుంచి పుట్టిన ఆ నదికి విష్ణుపుత్రి, విష్ణు పాదోద్భవ అని పేరు. ఆవిడే గంగ అని పిలువబడుతుంది. అంటే ఇప్పుడు ఈ గంగా అన్నది శ్రీమన్నారాయణుని పాదముల నుండి పుట్టింది, ఇంకో చోటు నుంచి ఇంకో చోటు నుంచి పుట్టలేదు. ఆయన పాదములు ఎంత పవిత్రమో ఆ పాదాల నుంచి పుట్టిన ఇది కూడా అంత పవిత్రమే. అటువంటి దివిషద్ గంగా ప్రవాహంబు లోపలికి పోయి మరిష్యమాండుటకుచున్ ప్రాయోపవేశంబునన్. గంగానది మధ్యలోకి వెళ్ళాడు ఆయన. ఆ మధ్యలో దేవీ భాగవతులు ఆ మాట చెప్పాడు, ఒక ఒంటి స్తంభం వేడని. ఒక దేవీ భాగవతి కదా, భారతం ఆదిపర్వంలో కూడా అది చెప్పాడు. కాబట్టి భారతం కూడా చెప్పిందంటే భారతం ప్రామాణికం. అన్నిటికీ ప్రామాణికమైన గ్రంథం ఏదన్నా ఉంది అంటే అది భారతం అంట. వేదములకు అఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన తోటులను తా మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి, ధర్మ అర్థ కామమోక్షములనే నాలుగింటికి ఒక ప్రమాణ గ్రంథం ఏది అంటే శాస్త్రములు. మళ్ళీ ఈ శాస్త్రాల్లో ఒక్కొక్కప్పుడు వేదం ఒక రకంగా చెప్పింది, పురాణములు మరొక రకంగా చెప్పాయి. ఇలా వేదములకి పురాణములకు స్మృతులకు వీటన్నిటికీ మధ్యలో వాదోపవాదాలు జరిగాయి. అవునా కాదా, అవునా కాదా, ఇందులో ఒక రకంగా ఉంది ఇందులో ఒక రకంగా ఉంది అని ఒక చర్చ వచ్చింది. అప్పుడు ఆ చర్చలో ఏది ప్రమాణము అంటే ఈ మొత్తం అన్ని శాస్త్రములకి మూదల అంటే ప్రమాణం. మూదల అనే శబ్దములకు ప్రమాణం అని అర్థం. అయితే ప్రమాణం ఏమిటి? భారతం అట. అందుకే భారతం విని తీరాలి. భారతంలో చెప్పారంటే అదే వేదం. వేదంలో నీకు అర్థం కాకుండా ఉంది, ఆ అర్థం అయ్యేలా భారతంలో చెప్పాడు. కాబట్టి వేదంలో ఉన్న మంత్రానికి అర్థం తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి అర్థము స్పష్టముగా మనకి భారతం అందించింది. కాబట్టి అన్నిటికీ ప్రమాణం భారతం. భారతంలో కూడా ఒక స్తంభం కట్టుకుని అందులో మేడ పెట్టుకున్నాడు అన్నారు. కాబట్టి పరీక్షిత్తు గంగా నది మధ్యలో ఉన్నాడు. కాసేపు పురాణం వినేటప్పుడు శుకుడితో పాటు ఆ ఇసుక తిండిలో కూర్చున్నాడు. 7 రోజులు పురాణం చెప్పాడు శుకుడు. 7 రోజులు శ్రద్ధగా పురాణం విన్నాడు ఆయన. సూర్యోదయం సమయం మొదలు పెడితే సూర్యాస్తమయం వరకు పురాణం చెప్పాడు శుకుడు. ఒకసారి ఆలోచించండి, సంధ్యావందనం అయ్యింది పొద్దుట, సూర్యోదయం అయ్యింది వెంటనే మొదలు పెట్టేవట్ట పురాణం. మళ్ళీ సూర్యుడు అస్తమించేదాకా చెప్పాట. ఇప్పుడు నేను 7 రోజులు అలా చెబుతాను, మీరు కూర్చుంటారా? అంటే వక్తకు ఒక నియమం ఇచ్చారు, మధ్య మధ్యలో గంట లేవచ్చు కానీ వినేవాడికి లేవకూడదు. అలా వినకుండా కూర్చుంటామంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా చెప్పించేస్తాను పురాణం. ఇక్కడ వరుసగా నాతో పాటు ఇద్దరు ఉన్నారు కనుక ఎంత కష్టం. మరి కుర్చీ లేకపోతే కూర్చోలేము, కింద కూర్చోలేము, కొందరు కింద కూర్చుంటే పైనకి లేవలేరు, ఆఖరి లేచేటప్పుడు ఇద్దరు పట్టుకు లేపాల్సి వస్తుంది. అవునా? అంటే ఇది దెప్పడానికి చెప్పడం అండి. చెప్పేది ఏంటంటే ఈనాడున్న సుఖములు లేని రోజుల్లో కటిక నేల మీద ఇసుకలో కూర్చుని 7 రోజులు గురువుగారు పురాణం చెబుతుంటే ఆయన విన్నాడు. ఈ 7 రోజులు వక్త ఏమీ తినలేదు, శుకుడికి ఏమి తినవలసిన అవసరం లేదు. పరీక్షిత్తు తిన్నాడు. ఏమి తిన్నాడు? దుంప తిన్నట్ట, కందమూలం. చిత్రకూట పర్వతానికి వచ్చారుగా మొన్న. ఎంతమంది వచ్చారు చిత్రకూటానికి? ఇంకో చాలామంది కనపడుతున్నారు అక్కడ. కందమూలం అని మన అనసూయ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇంత మొక్కలు కోసారు సార్, ఇంత దుంపలోంచి అంత. ఆ మొక్కలు చాలా రుచిగా ఉంటాయి, కొంచెం దురద పెట్టినట్టు ఉంటుంది కానీ తింటే ఆరోగ్యం, గ్యాస్ ట్రబుల్ ఉండదు. అయితే అవి తినం కదా మనం. పొద్దుటేనేమో కాఫీ, దరిద్రపు కాఫీ, దానికోసం వెంపర్లు ఆడిపోయి జుట్టులో పీకేసుకుని తలనొప్పి వచ్చేస్తుందో, తలనొప్పి వచ్చేస్తుందో అండం. ఆ దుంప తిన్నారనుకోండి, ఈ దుంప తెగడాలు ఉండవు. అయితేనే మనకి ఈ దుర్వ్యసనాల మీదకి మనస్సు వెళ్ళిపోవటం వల్ల జీవితం పాడు చేసుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ కందమూలంలో ఎంత తినేవాడు కేవలం పరీక్షిత్తు, మంచినీళ్ళు తాగేవాడు అంతేం లేదు. విన్న మహర్షులు కూడా అదే.